ఓం శాంతి. మురళీ డేట్ 10/10/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరికీ ఒకే తండ్రి ద్వారా ఒకే మతం లభిస్తుంది, దానినే అద్వైత మతము అంటారు. ఈ అద్వైత మతం ద్వారానే మనమందరం దేవతలుగా తయారవుతున్నాం. ప్రతి ఒక్కరికి ఈ జగన్నాటకంలో మనందరి ఇల్లు ఎక్కడుందో, అక్కడకు వెళ్లే దారేంటో అందరూ మర్చిపోయారు. పరందామం నుండి ప్రతి ఆత్మ ఎవరికి వాళ్ళొచ్చేస్తారు, కాని పరందామానికి వెళ్లటం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇంటికి ఎప్పుడు వెళ్లాలో, ఎలా వెళ్లాలో కూడా తెలియదు. మనందర్నీ తోడుగా తీసుకు వెళ్లటానికే బాబా వచ్చారు. ఇప్పుడు మనం చెయ్యాల్సిందేంటి? మనం శబ్దానికి అతీతంగా మధురమైన ఇంటికి వెళ్లటానికి పురుషార్థం చెయ్యాలి. ఈరోజు బాబా అంటున్నాడు, హే ప్రయాణికులు, అలసిపోకండి, గమ్యం అనేది దూరం లేదు. ఎందులో అలసిపోయాము? గమ్యం కనిపించకపోతే అలసిపోతారు. ఇంకెంత దూరం, ఎంత దూరం అని. మన గమ్యం చాలా దగ్గరగా ఉంది. బాబాని జ్ఞాపకం చేస్తూ బుద్ధిని శుద్ధంగా చేసుకోవాలి. ఈ జ్ఞానంతో బుద్ధిని సదా నిండుగా ఉంచుకోవాలి. బాబాని గుర్తు చెయ్యాలి, ఇంటిని గుర్తు చెయ్యండి. మనం గుర్తు చెయ్యాలి, ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. ఈ అంతిమ జన్మలో అశుద్ధ దృష్టిని సమాప్తం చేసి దృష్టిని శుద్ధంగా మార్చుకోవాలి. ఈ అశుద్ధ దృష్టి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. విఘ్న వినాశ సమాధాన స్వరూపం ఈ వరదానం విశేషంగా రెండు విషయాల ఆధారంతో లభిస్తుంది. ఒకటి, దాతాపిల్లలం అందరికీ ఇవ్వాలి అన్న స్మృతి ఉండాలి. వాళ్ళు గౌరవించారా ఏంటి మేమివ్వటానికి? స్నేహం ఇస్తే స్నేహం ఇస్తాము, గౌరవం ఇస్తే గౌరవాన్నిస్తాము అని ఎప్పుడు అనకూడదు. నేను ఇవ్వాలి. ఒకటో పాయింట్ ఏంటి, దాత పిల్లల మనం ఇవ్వాలి. రెండో విషయము, స్వయం పట్ల కాని సంబంధ సంపర్కాలలో అందరి గురించి కూడా ఇముడ్చుకునే శక్తి స్వరూపులుగా సాగరంగా అవ్వాలి. ఒక్కటి ఇవ్వాలి అనుకోండి, రెండు ఏదైనా ఇముడ్చుకోవాలి అనుకోండి. ఈ రెండు విశేషతలతోనే శుభ భావన శుభ కామనలతో సంపన్నంగా ఉంటాము, సమాధాన స్వరూపులుగా అవుతాము. మనకొచ్చిన విఘ్నాలన్నీ తొలగాలన్నా, సమాధాన స్వరూపులుగా అవ్వాలన్నా రెండే రెండు, ఒకటి దాతగా అయ్యి ఇవ్వాలి, రెండు సాగరంగా అయ్యి ఇముడుచుకోవాలి. మన నావ మునగకుండా తీరానికి చేరాలి అంటే సత్యతను మన సహచరునిగా చేసుకోవాలి. సత్యంగా ఉన్నప్పుడు నా జీవిత నావ ఏమవుతుందో చింతించక్కర్లా. సత్యత ఎక్కడుంటుందో జీవిత నావ సహజంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరమ్మనందరం విఘ్న వినాశకులం సమాధాన స్వరూపులం. ఈరోజటి మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు, మీకు ఒక్క బాబా ద్వారా ఒకే మతం లభిస్తుంది, దానినే అద్వైత మతము అని అంటారు. ఈ అద్వైత మతం ద్వారా మీరు దేవతలుగా అవ్వాలి. ప్రశ్న, మనుష్యులకు వెలుపులకు వచ్చే దారి తెలియని ఈ ఆటలో అన్నింటికన్నా ముఖ్యమైన ఏ విషయాన్ని మర్చిపోయారు? జవాబు, మన ఇల్లు ఎక్కడుందో అక్కడకు వెళ్లే దారి ఏమిటో మనుష్యులు ఈ ఆటలోకి వచ్చి మర్చిపోయారు. ఇంటికి ఎప్పుడు వెళ్లాలో ఎలా వెళ్లాలో కూడా ఎవ్వరికీ తెలియదు. మిమ్మల్ని అందరినీ తన తోడుగా తీసుకువెళ్లేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు వాణి నుండి అతీతంగా మధురమైన ఇంటికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. పాట, ఓ రాత్రి ప్రయాణం చేసే ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. పాట అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. డ్రామానుసారంగా మనుష్యుల చేత తయారు చెయ్యబడిన కొన్ని పాటలు మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనమే దేవీ దేవతలుగా అవుతున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆ చదువు చదివేవారు మేము డాక్టర్లుగా లేక బ్యారిస్టర్లుగా అవుతున్నాము అని అంటారు. అలాగే మీ బుద్ధిలో కొత్త ప్రపంచం కోసం మేము దేవతలుగా అవుతున్నాము అని ఉంది. ఈ ఆలోచన కేవలం మీకు మాత్రమే వస్తుంది. అమరలోకం కొత్త ప్రపంచమని సత్యగాన్నే అంటారు. ఇప్పుడు సత్యగము లేదు, దేవతల రాజ్యము లేదు, అది ఇక్కడ ఉండే అవకాశము లేదు. ఈ చక్రం తిరుగుతూ ఇప్పుడు మనం కలియుగ అంతిమంలోకి వచ్చి చేరుకున్నామని మీకు తెలుసు. ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఈ చక్రం గురించి రాదు. వారు సత్యగాన్ని లక్షల సంవత్సరాలు అని అంటారు. తప్పకుండా 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని పిల్లలైన మీ బుద్ధిలో నిశ్చయం ఉంది. మనుష్యులు 84 జన్మలే తీసుకుంటారు, దీనికి లెక్క ఉంది కదా. ఈ దేవీ దేవత ధర్మాన్ని అద్వైత ధర్మము అని కూడా అంటారు. అద్వైత శాస్త్రాలను కూడా నమ్ముతారు. అది కూడా ఒక్కటే ఉంది. ధర్మాలు అనేకమైనవి ఉన్నాయి, అలాగే శాస్త్రాలు అనేకమున్నాయి. కాని మీరు ఒక్కరే, మీకు ఒక్కరి ద్వారా ఒకే మతం లభిస్తుంది. దానిని అద్వైత మతము అని పిలుస్తారు. ఈ అద్వైత మతం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు దేవీ దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు కదా. కావుననే బాబాని జ్ఞానసాగరుడు అని పిలుస్తారు. స్వయంగా భగవంతుడే కొత్త ప్రపంచం కోసం మమ్మల్ని చదివిస్తున్నారు అని మీరు భావిస్తారు. దీనిని మర్చిపోకూడదు. స్కూల్లో విద్యార్థులు ఎప్పుడైనా తమ టీచర్ని మర్చిపోతారా? ఎప్పుడూ మర్చిపోరు. గ్రహస్థ వ్యవహారంలో ఉండేవారు కూడా ఉన్నత పదవిని పొందేందుకు చదువుతారు. అలాగే మీరు కూడా గ్రహస్థ వ్యవహారాలలో ఉంటూ కూడా మీ ఉన్నతిని చేసుకునేందుకు చదువుకుంటున్నారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని మీ బుద్ధిలోకి రావాలి. శివ్ బాబా మనకు తండ్రి, అలాగే ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రి. ప్రజాపిత బ్రహ్మ ఆది దేవ అన్న పేరు చాలా ప్రసిద్ధమైనది. కేవలం అది గతించిపోయింది. గాంధీ కూడా ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయిన వారే కదా. అతడిని బాపూజీ అని పిలుస్తారు, కాని అర్థం చేసుకోరు, ఏదో నామ మాత్రంగా అలా అంటారు. ఈ శివ్ బాబా నిజమైన తండ్రి. అలాగే బ్రహ్మా బాబా కూడా నిజమైన తండ్రి. లౌకిక తండ్రి కూడా నిజమైన వారే. అంతేకాని ఏ మేయర్లు మొదలైన వారిని కేవలం నామ మాత్రంగా సిటీ ఫాదర్ అని అంటారు. వారందరూ కృత్రిమమైన వారు. వీరు సత్యమైన వారు. ఆత్మలకు తండ్రైన పరమాత్మ వచ్చి ఆత్మలను ప్రజాపిత బ్రహ్మ ద్వారా తనవారిగా చేసుకుంటారు. వారికి తప్పకుండా అనేక మంది పిల్లలుంటారు కదా. శివ్ బాబాకు అందరూ పిల్లలే. వారిని అందరూ తలుచుకుంటారు. అయినా కొందరు వారిని కూడా నమ్మరు. పూర్తి నాస్తికులుగా ఉంటారు. వారు సంకల్పంతో ఈ సృష్టి తయారయ్యింది అని అంటారు. ఇప్పుడు మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. మేము చదువుకుంటున్నామని మీ బుద్ధిలో గుర్తుంచుకోండి. మిమ్మల్ని చదివించేవారు శివ్ బాబా. ఇది రాత్రింబవళ్ళు గుర్తుండాలి. దీనినే మాయ గడియ గడియ మరిపింప చేస్తుంది. కావుననే స్మృతి చెయ్యవలసి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువు ముగ్గురిని మర్చిపోతారు. ఈ ముగ్గురు ఒక్కరే అయినా మళ్లీ మర్చిపోతూ ఉంటారు. ఈ విషయంలోనే రావణుడితో యుద్ధం జరుగుతుంది. హే ఆత్మల్లారా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానులుగా అయ్యారు. శాంతిధామంలో ఉండేటప్పుడు పవిత్రంగా ఉండేవారు అని బాబా తెలియచేస్తున్నారు. పవిత్రత లేకుండా ఏ ఆత్మ పైకి వెళ్లలేదు. కావుననే ఆత్మలన్నీ పతిత పావనుడైన తండ్రిని పిలుస్తాయి. ఎప్పుడైతే అందరూ పతితులుగా తమో ప్రధానులుగా అయిపోతారో అప్పుడు బాబా వచ్చి, నేను మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తాను అని చెప్తారు. మీరు శాంతిధామంలో ఉండేటప్పుడు అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అపవిత్ర ఆత్మ ఏది అక్కడ ఉండలేదు. అందరూ శిక్షలను అనుభవించి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఎవరూ తిరిగి వెళ్లలేరు. బ్రహ్మంలో లీనమయ్యారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటూ ఉంటారు. అవన్నీ భక్తి మార్గంలోని అనేక మతాలు. ఇక్కడ మీది అద్వైత మతం. ఒక్క బాబానే మనుష్యుల నుండి దేవతలుగా తయారు చెయ్యగలరు. చదివించేందుకు కల్ప కల్పం బాబా వస్తారు. వారి పాత్ర ఖచ్చితంగా కల్ప పూర్వంలో జరిగిన విధంగానే జరుగుతుంది. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా కథ. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యుగం త్రేతాయుగం ద్వాపరియుగం కలియుగం, ఆ తర్వాత మళ్లీ ఇది సంగమయుగం. దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రైస్తవ ధర్మం ఇవే ముఖ్యమైన ధర్మాలు. వాటిలో రాజ్యం కొనసాగుతుంది. బ్రాహ్మణులకు రాజ్యం ఉండదు, అలాగే కౌరవులకు రాజ్యం ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని గడియ గడియ స్మృతి చెయ్యాలి. మీరు లౌకిక బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించండి. బ్రాహ్మణులు పిలకగా ఉన్నారని, బ్రాహ్మణుల వంశావళిలో మొట్టమొదట మీరే ఉన్నారు అని బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. మళ్లీ భక్తి మార్గంలో మీరే పూజ్యుల నుండి పూజారీలుగా అయిపోతారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ మనం పూజ్యులుగా అయిపోతాము. ఆ బ్రాహ్మణులు గృహస్థులు, వారు సన్యాసులు కాదు. సన్యాసులు హఠయోగులు. ఇల్లు వాకిళ్లను వదలటం హఠమే కదా. హఠయోగులు కూడా అనేక రకాలైన యోగాలను నేర్పుతారు. జైపూర్లో హఠయోగీల మ్యూజియం కూడా ఉంది, కాని అందులో రాజయోగ చిత్రమేదీ లేదు. ఈ దిల్వాడా మందిరంలోనే రాజయోగ చిత్రాలు ఉన్నాయి. దీని మ్యూజియం ఏదీ లేదు. హఠయోగాలకు ఎన్నో మ్యూజియాలున్నాయి. రాజయోగ మందిరం కేవలం ఈ భారతదేశంలోనే ఉంది. ఇది చైతన్యమైనది. ఇక్కడ మీరు చైతన్య రూపంలో కూర్చున్నారు. స్వర్గం ఎక్కడుందో మనుషులకేం తెలియదు. దిల్వాడా మందిరంలో కింద తపస్యలో కూర్చున్నారు. ఇది పూర్తి స్మృతి చిహ్నంగా ఉంది. తప్పకుండా స్వర్గం పైనే చూపించవలసి ఉంటుంది. అలా చూపించిన కారణంగా మనుషులు స్వర్గం పైన ఉందని భావిస్తారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. అర్ధకల్పం తర్వాత స్వర్గం మళ్లీ కిందకు వెళ్ళిపోతుంది. మళ్లీ అర్ధకల్పం తర్వాత పైకి వస్తుంది. దీని ఆయుష్ ఎంతో ఎవ్వరికీ తెలియదు. మీకు బాబా మొత్తం ప్రపంచమంతటిని అర్థం చేయించారు. మీరు జ్ఞానాన్ని తీసుకొని పైకి వెళతారు. చక్రం పూర్తవుతుంది. మళ్లీ మొదటి నుండి ప్రారంభమవుతుంది. ఇది మీ బుద్ధిలో తిరగాలి. ఆ జ్ఞానం చదివేటప్పుడు బుద్ధిలో పుస్తకాలు మొదలైనవన్నీ గుర్తుంటాయి కదా, అలాగే ఇది కూడా చదువే. ఇది మీకు ఎల్లప్పుడూ గుర్తుండాలి, దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ చదువును చదువుకునే హక్కు వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైన వారందరికీ ఉంది. కేవలం అల్లాను తెలుసుకోవాలి. అల్లాను తెలుసుకున్నట్లయితే ఆ తండ్రి వారసత్వం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. జంతువులకి కూడా తమ పిల్లలు మొదలైనవి గుర్తుంటాయి. అవి అడవిలోకి వెళ్ళిపోయినా వాటికి తమ ఇల్లు, పిల్లలు గుర్తుంటాయి. తమకు తామే వెతుక్కుంటూ తిరిగి వచ్చేస్తాయి. పిల్లలు, ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి, మరియు మీ ఇంటిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీరు పాత్రను అభినయించేందుకు అక్కడ నుండి ఇక్కడకు వచ్చారు. ఆత్మకు తన ఇల్లంటే ఎంతో ఇష్టం, అందుకనే ఎంతగానో స్మృతి చేస్తారు. కాని ఆ దారిని మర్చిపోయారు. మేము చాలా దూరంలో ఉంటాము అని మీ బుద్ధిలో ఉంది, కాని అక్కడకు ఎలా వెళ్ళాలి, అక్కడికి మనం ఎందుకు వెళ్ళలేము అన్నదే తెలియదు. కావుననే ఇది బయటకు వచ్చే మార్గం తెలియని ఆట అని అంటారు. ఎక్కడ నుండి వెళ్ళినా ద్వారం మూసుకొని ఉంటుంది. ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని మీకు తెలుసు. ఈ మృత్యులోకం నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇంతమంది మనుషులందరూ నెంబర్ వారీగా ధర్మమనుసారంగా మరియు పాత్ర అనుసారంగా అక్కడకు వెళ్ళి ఉంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మనుషులు బ్రహ్మతత్వంలోకి వెళ్లేందుకు ఎంతగానో కష్టపడతారు. వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతే ఇక శబ్దం ఉండదు. మన ఇల్లు చాలా మధురమైనది అని పిల్లలకు తెలుసు. దేవతలది మధురమైన రాజధాని, అది అద్వైత రాజధాని. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పుతారు. మొత్తం జ్ఞానమంతటిని అర్థం చేయిస్తారు. దానినే భక్తి మార్గంలో కూర్చొని శాస్త్రాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఆ శాస్త్రాలు మొదలైనవేవి చదవకూడదు. ఆ స్కూల్లో వృద్ధులు చదువుకోరు, కాని ఇక్కడ అందరూ చదువుతారు. పిల్లలైన మీరు అమరలోకంలో దేవతలుగా అయిపోతారు. అక్కడ ఇతరుల జ్ఞానిని చేసే మాటలేవి మాట్లాడరు. స్వర్గం గతించిపోయిందని, ఇప్పుడు కేవలం దాని మహిమ మాత్రమే ఉందని మీకు తెలుసు. ఎన్నో మందిరాలను నిర్మిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు ఇక్కడ ఎప్పుడు ఉండేవారు, వారు ఎప్పుడు వెళ్ళిపోయారు అని మీరు వారిని ప్రశ్నించండి. వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్లాలని మీకు తెలుసు. ఓం అర్థం వేరు, సోహం అర్థం వేరు. వారు ఓం మరియు హంసోసోహం అర్థాన్ని ఒక్కటిగా చూపించారు. ఆత్మ అయిన మీరు శాంతి ధామవాసులు. మళ్లీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. దేవత, క్షత్రియ, వైశూద్రులుగా అవుతారు. ఓం అనగా నేనొక్క ఆత్మను. ఎంత తేడా ఉన్నదో చూడండి. కాని వారు రెండింటినీ ఒకటిగా చూపిస్తారు. ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకోకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు. సంపాదనలో ఎప్పుడూ నిద్ర రాదు. ఆ సంపాదన అల్పకాలికమైనది. ఇది అర్ధకల్పం కోసముంటుంది. కాని బుద్ధి ఇతర విషయాల వైపుకు భ్రమించిన కారణంగా అలసిపోతారు, ఆవలిస్తూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకొని కూడా కూర్చోకూడదు. ఆత్మ వినాశనం లేదు, ఆత్మ వినాశనం లేనిదని, శరీరం నశిస్తుందని మీకు తెలుసు. కలియుగ నరకవాసుల దృష్టికి మీ దృష్టికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఆత్మ అయిన మీరు బాబా ద్వారా చదువుకుంటున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. ఆత్మైన మనం వింటన్నా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యటం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. శ్రీ బాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇందులో చాలా శుద్ధమైన బుద్ధి కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే బాబా తప్పకుండా గుర్తొస్తారు. బుద్ధి శుద్ధమయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. అర్ధకల్పం నుండి దూరమైన సంబంధాన్ని జోడింపచేసేందుకు, బాబా స్మృతిని కలిగేందుకు స్వయాన్ని ఆత్మగా భావించవలసి ఉంటుంది. అక్కడ ఉండేది ప్రారంభం. అంతా సుఖమే సుఖముంటుంది. దుఃఖం విషయమే ఉండదు. దానిని స్వర్గము అని అంటారు. స్వర్గ స్థాపకుడైన తండ్రే స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా మర్చిపోతున్నారో చూడండి. బాబా వచ్చి పిల్లల్ని దత్తత తీసుకుంటారు. మార్వాడీలు ఎక్కువగా దత్తత తీసుకుంటూ ఉంటారు. నేను సంపన్నుల ఇంట్లోకి వెళుతున్నాను అని దత్తత తీసుకోబడ్డ వారికి ఎంతో సంతోషం ఉంటుంది కదా. ధనవంతుల పిల్లలు పేదవారి వద్దకు దత్తత ఎప్పుడు వెళ్లరు. మీరు ఈ ప్రజాపిత బ్రహ్మ పిల్లలు కాబట్టి మీరు తప్పకుండా ముఖ వంశావళిలుగానే ఉంటారు కదా. బ్రాహ్మణులైన మీరు ముఖ వంశావళి, వారు కుక్క వంశావళిలు. ఈ తేడా మీకు మాత్రమే తెలుసు. మీరు ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడే ముఖ వంశావళిలుగా అవుతారు. ఇది దత్తత తీసుకోవటం. భార్యను తన స్త్రీగా భావిస్తారు. మరి ఇప్పుడు ఆ స్త్రీ ముఖ వంశావళిన లేక కుక్క వంశావళిన? స్త్రీ ముఖ వంశావళికి చెందుతుంది. మళ్లీ ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడు అది కుక వంశావళి అంటే గర్భం ద్వారా జన్మ తీసుకోవటం. స్త్రీని తనది అని చెప్పబట్టే తనదిగా అయ్యింది కద, కావున అది ముక వంశానికి చెందినది. నా పిల్లలు అనటం ద్వారా నశ పెరుగుతుంది, కావున ఇవన్నీ ముక వంశావళికి చెందినవి. ఆత్మలు ముక వంశావళి కావు, ఆత్మ అనాది అవినాశి. ఈ మనుష్య సృష్టి ఏ విధంగా బదిలీ అవుతుందో మీకు తెలుసు. పిల్లలకు ఎన్నో పాయింట్స్ లభిస్తాయి. మీకింకేమీ గుర్తు లేకపోయినా, చెప్పటానికి కూడా చేత కాకపోయినా సరే పర్వాలేదు, కనీసం మీరు బాబాని స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు మీరు ఉపన్యాసం ఇచ్చేవారి కన్నా ఉన్నత పదవిని పొందగలరు అని బాబా అంటారు. భాషణలు ఇచ్చేవారు కొన్ని సందర్భాలలో తుఫాన్లలో కింద పడిపోతారు, కాని కింద పడకుండా బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. అందరికన్నా ఎక్కువగా ఎవరైతే వికారాలలో పడతారో వారు ఐదంతస్తుల నుండి కింద పడటం వల్ల ఎముకలన్నీ విరిగిపోతాయి. దేహ అభిమానమే ఐదవ అంతస్తు, కామం నాలుగవ అంతస్తు, అలా కిందకు దిగుతూ ఉంటాయి. కామం మహాశత్రువు అని బాబా అంటారు. బాబా మేము కింద పడిపోయాము అని వ్రాస్తారు కూడా. క్రోధం వచ్చినప్పుడు మేము కింద పడిపోయాము అని వ్రాయరు. వికారాలలోకి వెళ్ళటం ద్వారా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వారు కామం మహాశత్రువు అని ఇతరులకు చెప్పలేరు. అశుద్ధ దృష్టి నుండి చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా మళ్లీ మళ్లీ అర్థం చేయిస్తారు. సత్తిగల్లో నగ్నంగా అయ్యే విషయమేది ఉండదు, అక్కడ అశుద్ధ దృష్టి ఉండదు, అందరి దృష్టి శుద్ధంగా ఉంటుంది. అది పవిత్రుల రాజ్యం. ఈ సమయంలో ఇది అసూరి ప్రపంచం, దీన్నే అపవిత్ర ప్రపంచం అంటారు. ఇప్పుడు ఆత్మ అయిన మీకు శుద్ధ దృష్టి లభిస్తుంది, అది 21 జన్మలు ఉపయోగపడుతుంది. అక్కడ ఎవరు అశుద్ధంగా అవ్వరు. బాబాని స్మృతి చెయ్యండి, మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చెయ్యండి. ఇదే ముఖ్యమైన విషయము అని బాబా అర్థం చేయిస్తున్నారు. శ్రీనారాయణుడే మళ్లీ అంతిమంలో వచ్చి భాగ్యశాలి రథంగా అవుతాడు. ఇది కూడా ఒక అద్భుతం. అతనిలోకి బాబా ప్రవేశత జరుగుతుంది, కావున అతడు భాగ్యశాలిగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మ అయ్యే ఈ 84 జన్మల చరిత్ర మీ బుద్ధిలో ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి, ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, మొదటి పాయింట్, బాబా స్మృతి ద్వారా బుద్ధిని శుద్ధంగా మార్చుకోవాలి. చదువుతో బుద్ధి సదా నిండుగా ఉండాలి. బాబాని మరియు ఇంటిని సదా గుర్తుంచుకోవాలి. అలాగే ఇతరులకు కూడా గుర్తు చేయించాలి. రెండో పాయింట్, ఈ అంతిమ జన్మలో అశుద్ధ దృష్టిని సమాప్తం చేసి శుద్ధ దృష్టిని తయారు చేసుకోవాలి. అశుద్ధ దృష్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వరదానం, దాతా స్వరూపపు స్థితి మరియు ఇముడ్చుకునే శక్తి ద్వారా సదా విఘ్న వినాశక సమాధాన స్వరూప భవ. విఘ్న వినాశక సమాధాన స్వరూపంగా అయ్యే వరదానం విశేషంగా రెండు విషయాల ఆధారంతో లభిస్తుంది. ఒకటి, మేము దాతా పిల్లలం కావున మేమందరికీ ఇవ్వాలి అన్న స్మృతి సదా ఉంచుకోండి. గౌరవం లభిస్తే, స్నేహం లభిస్తే అప్పుడు స్నేహిగా అవ్వటం కాదు, నేను ఇవ్వాలి. రెండవది, స్వయం పట్ల మరియు సంబంధ సంపర్కాలలో సర్వుల పట్ల ఇముడ్చుకునే శక్తి స్వరూపపు సాగరంగా అవ్వాలి. ఈ రెండు విశేషతలతో శుభ భావన, శుభ కామనలతో సంపన్నంగా సమాధాన స్వరూపులుగా అయిపోతారు. స్లోగన్, సత్యతను మీ సహచరునిగా చేసుకున్నట్లయితే మీ నావ ఎప్పుడూ మునిగిపోదు. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మనస్సులో సదా శుభ భావన మరియు శుభ ఆశీర్వాదాలను ఇచ్చే అభ్యాసం ఎప్పుడైతే నేచురల్ గా అయిపోతుందో అప్పుడు మీ మనస్సు బిజీ అయిపోతుంది. దాని వలన మనస్సులోని అలజడ స్వతహాగానే దూరమైపోతుంది. పురుషార్థంలో ఎప్పుడైనా మనస్సు బాధపడటం అన్నది ఉంటే ఇక ఆ బాధ కూడా ఉండదు, మంత్రజాలల్లా అయిపోతుంది. ఓం శాంతి.